నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇప్పుడు మరొక నాయనారు తిరునీలనక్క నాయనారిన కావేరీ నదీ తీరంలో శాప్తమంగళం అని ఒక గొప్ప గ్రామం ఉన్నది, పెద్ద గ్రామం ఏది. అక్కడ ఒక ఆయన పుట్టాడు, ఆయన పేరు తిరునీల నక్కరన్. నీలం అంటే తెలుసు కదా నలుపు, తిరునీల పవిత్రమైన నీలకంఠ భక్తుడు అని అర్థం అన్నమాట. చాలా గొప్పవాడైన ఈ తిరునీల నక్కరన్. కావేరీ నది అంటే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన విరజా నది అంటారన్నమాట. విరజా నదియే శ్రీ కావేరీ పరమ పవిత్రము శ్రీరంగం. వైకుంఠమే శ్రీరంగం అట. కావేరీ నది విరజా నది, రంగనాథుడు అంటే విష్ణువే అని అంత ప్రసిద్ధికెక్కిన ప్రాంతంలో పుట్టిన పుణ్యాత్ముడు. అసలు మన క్షేత్రాలన్నీ ఇటు శివ కేశవ అభేదతత్వంతో ఉన్నవి. ఓ పక్కన వైకుంఠం నుంచి విరజా నది వచ్చింది, వైకుంఠమేమో శ్రీరంగం అయ్యింది, అక్కడ సాక్షాత్తు విష్ణు శ్రీరంగనాథుడు, అక్కడ కూడా శివుడు ఉన్నాడు. శివుడు కేశవుడు, కేశవుడే శివుడు అనమాట. శివకేశవులకి ఏ భేదము లేదు. అందుకే ఎక్కడ శివుడు ఉంటే అక్కడ పక్కనే విష్ణు ఉంటాడు, విష్ణు ఉన్న చోట శివుడు ఉంటాడు, ఈ రెండు ఉన్న చోట మీ గురువుగారు ఉంటారు, మీరుంటారు. ఈయన భార్యాసమేతంగా పెళ్ళైన దగ్గర నుంచి శివుడికి నిత్యం అభిషేకం చెయ్యాలి. ప్రతిదినము 108 కలశములతో అభిషేకం చేయాలనుకున్నట్టు. ఎన్ని? 108. మళ్ళీ కలశాలంటే అందరూ పెద్ద పెద్దవి అనుకోకండి, ఇంతంత రాగి చెంబులు సారు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు పిల్లలు లేకపోతే 1000 చిన్న చిన్న చెంబులతో నీళ్లు పొయ్యండి. 1000 చెంబులు అంటే 1000 చెంబులు కొనమని కాదు, బకెట్లతో నీళ్లు పెట్టుకుని ఒక రాగి చెంబుతో నీళ్లు పొయ్యండి అక్కడికి, అది ఒకటి. ఇలా 1000 కలశములతో 9 రోజులు ఏకదాటిన మా శివుడికి అభిషేకం చేయండి, సత్సంతానం కలిగి తీరుతుంది. అది పురాణ ప్రమాణం. ఈయన అలాగా సంతానం కోసం కాదు, యావజ్జీవితం ప్రతిదినము 108 చెంబులతో కలశములతో శివుడికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత శివుడికి శుభ్రం చేసి ఆ లింగాన్ని తుడిచి ఆయన కాస్త విభూతి పోసి అలంకారం చేయాలి, పత్రితో పూజ చేయాలి, తదనంతరమే భోజనం చేయాలి అని నియమం పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న ఆయన పేరు నీల నక్కనాయనార్, తిరునీల నక్కనాయనార్. మన తెలుగు నక్క కాదు అక్కడ. నీలనక్కం అంటే నల్లని కంఠం కలిగిన వాడు అని అర్థం. నాయనార్ అంటే శివభక్తుడు అన్నమాట. తిరు అంటే పవిత్రమైన. ఈ మహానుభావుడు ఇలా పెళ్ళైన దగ్గర నుంచి 16 సంవత్సరాలు ఈ వ్రతాన్ని పోనాడు. ఈయన పురాణం విన్నట్ట. ఈ పురాణం చెప్పేవాళ్ళలో కొంతమంది నోటికి తోచిని చెప్పేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళ దగ్గర డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు నేను పురాణం విన్నాడు, శివపురాణం. ఆ శివపురాణంలో ఏముందో ఈ చెప్పేవాడు పిచ్చిగా చెప్పడం మొదలెట్టాడు. ఇదిగో శివలింగం ఇంట్లో పెట్టుకుంటే 7 నియమాలు ఉండాలి, నియమం ఉండకపోతే శివుడు కొట్టేస్తాడు, మడి ఆచారం లేకపోతే మీరు నాశనం అయిపోతారు అన్నట్ట. అమ్మ బాబాయ్, మడి ఆచారం లేకపోతే నాశనం అయిపోతామని ఆ రోజు నుంచి పెళ్ళాన్ని చాలా జాగ్రత్తగా ఉండమన్నట్ట. బయట ఉంటే అసలు ఇంట్లో ఉండదు, పో రోడ్డు మీద ఉండన్నట్ట. ఈ పిచ్చాడు అంటే భక్తి ఎక్కువైపోయి శివుడు అలా కొడతాడా? శివుడు అంటే కరుణాస్వరూపుడు. ఈ చెప్పేవాడికి బుర్ర లేకపోతే వినేవాడికైనా బుర్ర ఉండదా? ఇంట్లో గదిలో జాగ్రత్తగా శివలింగాన్ని ముట్టుకోవద్దని చెప్పారు, బయట ఉన్నప్పుడు మైలు ఉన్నప్పుడు పూజామందిరంలోకి అడుగు పెట్టద్దన్నారు తప్ప. శివుడు నీ ఇంట్లో ఉంటే, అప్పుడు బయట ఉంటే శివుడు నిన్ను కొడతాడు, చంపేస్తాడు అని చెబితే ఎంత భయపడిపోతారండి కొంతమంది మూర్ఖులు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ. శివాలయం దగ్గర ఉండకూడదట, శివాలయం ఉండకపోతే శివాలయం పక్కన ఉండు, పోయి శివం దగ్గర కూర్చొని ఆ బూడిది పీల్చుకో. అది డేంజర్ తెలుసా మీకు? శివాలయం ఎందుకు శ్మశానం దగ్గర కడతారో తెలుసా మీకు? చాలామంది శ్మశానం పక్కన ఎందుకు శివాలయం కట్టారో తెలుసా? శవం మీద నుంచి వచ్చే పొగ పీలిస్తే అనారోగ్యం వచ్చి ఆయువు తగ్గిపోతుంది. అందుకని ఏం చెప్పారనమాట, పొరపాటును కూడా శవాన్ని కాలుస్తున్న ఆ బూడిద పీల్చకూడదు. ఆ దరిద్రపు బూడిద పీల్చి ఆ పొగ పీలిస్తే ఆయువు తగ్గిపోతుందండి, ఆయుక్షీణం దినే దినే అని చెప్పారు. వృద్ధ భార్య, నీకంటే వయస్సులో భార్య పెద్దదైనా, అలాగే శ్మశానం మీద నుంచి వచ్చే చితాగంధ, చిత్తం మీద కాష్టం మీద నుంచి వచ్చే గంధము, హోమధూమం ఎంతో మంచిది, చితాధూమం ప్రమాదం. హోమధూమం పిలిస్తే ఆయువు పెరుగుతుంది. చితాధూమ వృద్ధ భార్య, పల్వలోదకం అంటే మురికి గొంట్లో ఉన్న నీళ్లు, మురికి నీళ్లు తాగడము, ఇవన్నీ కూడా ఆ రాత్రువు దధ్యన్న భుక్తిశ్చ, రాత్రి కూడా పెరుగన్నం తినడం వల్ల ఆయుక్షేణం దినే దినే, రోజు రోజుకి నీ ఆయువు తగ్గిపోతుంది. ఒకవేళ నువ్వు బతికితే అనారోగ్యం పలుగుతావు. అందుకే శ్మశానం దగ్గర ఉండే పగ ఎక్కువ పీల్చిన వాడికి అనారోగ్యం వచ్చేస్తుంది. తనకంటే వయస్సులో పెద్దావిడ, ఓ 10 ఏళ్ళ పెద్దావిడ పెళ్లి చేసుకుంటే వీడికి క్రమంగా అయిపోతాడు, ఆయువు క్షీణిస్తూ ఉంటుంది, శరీరంలో తేడా వస్తుందిట. పల్వలోదకం అంటే మురికి నీరు అనమాట. ఆ నీరు తాగితే ఎలాగో కడుపుతో తేడా వస్తుందిగా, రోగాలు వస్తాయి. రాత్రిపూట పెరుగు తినకూడదు, మజ్జిగ అన్నం తినాలి లేదా పాలన్నం తినడం మంచిది. పాలు రాత్రి పెరుగు అరగదు, అది కూడా మనిషికి అనారోగ్యం తెచ్చి పెడుతుంది. ఇన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు ఆ పక్కనే శ్మశానం పక్కనే ఉంటే శవం కాల్చినప్పుడల్లా ఆ పొగ మీ దగ్గరికి వస్తుందా లేదా? దానివల్ల దరిద్రాలు, అనారోగ్యాలు చాలా వస్తాయి. దానికి ప్రాయశ్చిత్తంగా శివలింగం ఉండాలి. అక్కడ శివలింగం ఉంటే శివలింగం శివుడి మీద నుంచి మన దగ్గరికి వస్తుంది కనుక మనకు ఆయుర్వృద్ధిని తినేది. అందుకని కట్టమన్నారు. శివుడు అక్కడక్కడ ఉన్నాడంటే చాలు, ఇక మనకు మొత్తం ఇదంతా అద్భుతంగా మారిపోతుంది. ఆ శవధూమం కాస్త, కాష్ఠధూమం కాస్త పవిత్రంగా మారిపోతుంది, యజ్ఞధూమం అవుతుంది. అందుకని అనమాట ఇప్పుడు అర్థమైనా మీకు ఎందుకు కట్టారు ఇక్కడ ఆలయం? లేకపోతే ఈ పాటికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఎన్నో రకాల అనారోగ్యాలతో నానా బాధలు పడి పిశాచాలు పాలయ్యి అనారోగ్యం పాలయ్యి మధ్య నశించిపోయేవారు. నన్ను చాలామంది ఉన్నారు, నీకేమైనా పిచ్చా ఇంత డబ్బు పోసి అక్కడ ఆ వారు మూల ఆ ప్రాంతంలో ఆ దరిద్ర పేరులో కొడుతున్నామంటే అమ్మవారు ఆదేశించింది ఈ ప్రాంతాన్ని బాగు చేయమని. ఇది అమ్మవారి ఆజ్ఞ. అందుకే అన్నీ ఒడిచిపెట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. హైదరాబాద్లో హాయిగా మా ఇంట్లో ఉండలేక, లేకపోతే పవర్పేటలో ఉండలేక, మా ఇంట్లో మా గురువు గారికి అవన్నీ పోయి కాశీలో సుఖంగా ఉండలేక, కేవలం ఇక్కడ ఉంటే ఇదే కారణం. అమెరికాలో నా భక్తులు ఎంతమంది అక్కడ ఉండిపోమన్నారండి, మీరు ఇక్కడ ఉండండి, మీరు పురాణం చెప్పండి, మీకోసం బ్రహ్మాండమైన ఇల్లు కడతా ఉన్నారు, కావాలంటే చూడండి అడగండి, మా వాళ్ళని అడగండి. మా శ్రీచరణ్, ఇదో నిన్న ఇందాక పొద్దున వచ్చిన ఘంటసాల వెంకటేష్, ఇలా ఎంతోమంది గురువుగారు శిష్యులు అమెరికాలో ఉండమంటే, అమెరికాలో నాకు కాశీ ఉండదు కదా, గంగానది ఉండదు కదా, అందుకని ఉండనన్నాను. ఊరికే పురాణం చెప్పి 2 నెలలే ఉండొచ్చేస్తున్నాం మా దంపతులం, ఈ 2 ఏళ్ళు వెళ్ళలేదు కానీ. అవునా? కేవలం ఏప్రిల్ మే నెలలో ఇద్దరం వెళ్ళి పురాణం చెప్పి ఎందుకు తిరిగి వచ్చేస్తున్నామంటే నాకు శివుడి మీద భక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఈ శివుడి కింద ఉన్న యంత్రం కాశీ యంత్రం, అందువల్ల కాశీలో మరణిస్తే వచ్చే ముక్తి ఇక్కడ మరణించిన వాడికి కూడా వస్తుంది. ఇవి తెలుసుకోవాలి. కాబట్టి శివుడు ఎక్కడుంటే అక్కడ లాభం తప్ప శివుడు ఏం కొట్టడు. మడి ఆచారం అసలు ఆయనకు అక్కర్లా. ఆఖరికి ఎంగిరి మాంసం పెట్టాడు కదా భక్త కన్నప్ప కచ్చదారా, నోటితో నీళ్లు కొట్టుకొచ్చి ఉమ్మాడు కన్నప్ప, అనుగ్రహించిన వాడు ఆయన. శివుడి మీద ఏం చేసినా ఆయన సంతోషిస్తాడు, కావాలని బయట ఉన్నప్పుడు ముట్టుకోకండి అంతే. అలాగే ఒకసారి ఏం చెప్పాట ఎవడో పురాణంలో, ఇదిగో శివుడి లింగం దగ్గర నోరెత్తి మాట్లాడితే ఈ ఉమ్ము ఆయన మీద పడుతుంది, ఉమ్ము పడితే మీరు నాశనం అయిపోతారని చెప్పాట. దాంతో ఇది చేదస్తం పట్టుకుంది, పెళ్ళాన్ని పిలిచి శివలింగం దగ్గర నోరెత్తే ఉండి తంతాను, ఆ మాస్క్ వేసుకు కూర్చో అన్నట్ట. ముసుగులు కల్గు దొంగలటు మొత్తము మానవ జాతి సాగెడిన్ అని నాకు ఈ మధ్యన అవధానంలో సమస్య ఇచ్చారు తెలుసుకోమన్నా శతావధానంలో. ముసుగులు కలుగు దొంగలటు, ముసుగేసుకున్న దొంగల్లా ఈ మానవులు నడుస్తున్నారు అన్నారు. నిజంగానే అందరినీ ముసుగు దొంగల్లాగే ఉన్నారు. పెళ్ళాన్ని ముసుగేసి కూర్చో అన్నట్ట. శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు, నోట్లో తుంపర్లు శివలింగం మీద పడతాయి, శివుడు కొట్టేస్తాట అన్నాడు. దాంతో ఇవి ఇలా మూతికి గొడ్డ కట్టుకునేది. ఓసారి ఈ దంపతులు ఇద్దరు, ఈ చేదస్తపు మొగుడు ఈ భార్యామణి కలిసి ఆజవంతి లేక ఆయవంత్ అనే ఒక ఊరు వెళ్ళారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఆ శివుడికి స్వయంగా ఆడాళ్ళు మగాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. అందుకని ఇద్దరు అక్కడికి వెళ్ళి అర్చకుణ్ణి మేము అభిషేకం చేసుకుంటామంటే చేసుకోండి అన్నాడు ఆయన. 108 చెంబులతోటి, రాగి చెంబులతోటి అభిషేకం చేశారు. జలాభిషేకం చేశాక భర్తగారు, ఏమే అభిషేకం అయ్యింది, ఇప్పుడు శుభ్రంగా గుడ్డపెట్టి తుడిచేయి, తుడిచాక నేను విభూతి పెట్టి పత్రి పట్టుకొస్తాను, ఆ పత్రితో పూజ చేద్దామన్నాడు. ఆయన బయటికి వెళ్ళి పత్రి తెచ్చేలోపు భార్యామణి శివలింగాన్ని శుభ్రం చేసింది, శుభ్రంగా తుడిచింది. ఈయన పత్రి పుచ్చుకుని విభూతి పుచ్చుకుని లోపలికి వచ్చే సమయానికి ఏమైంది, ఆ శివాలయం పాతకాలం శివాలయం, పైన పెద్ద ఇంత సాలిపురుగు పడిగింది శివుడి మీద. సాలిపురుగు పడగానే అయ్యి బాబోయ్ సాలిపురుగు వల్ల మా శివుడికి ఏమైపోతుందో అని నోటితోటి ఉఫ్ఫను ఊదింది, చేత్తో తీయడానికి భయమేసి ఉఫ్ఫను ఊదింది. ఊదగానే ఆ ఊదుడికి సాలిపురుగు పక్కకి వెళ్ళిపోయింది. ఇది ఒకడు చూశాడు, ఎంత పని చేసేవా దిక్కుమందానా, ఉఫ్ఫను ఊదేవు, దాని మీద ఎంగిలి పడింది అని భార్యను తిట్టి శివుడిని ఎంగిలి చేసావు కనుక ఈ రోజు నుంచి నేను ముట్టుకోను, నీకు నాకు విడాక్ 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 అన్నాడు 3 సార్లు. దాంతో ఇవి తెల్లబోయింది. శివుడి మీద సాలిపురుగు పడింది, తుడుద్దాం నేను అనుకుంటే మా ఆయన నన్ను వదిలేశాడు బాబో, ఈయన ఏడుస్తూ కూర్చుని ఇంక నేను అన్నం తిననని ఈయన పూజ చేసి వెళ్ళిపోయిన శివుడి దగ్గరే కూర్చుని, పరమాత్మ నీకు ఎంత సేవ చేస్తే ఈ పిచ్చిమొగుడు నన్ను వదిలేశాడు, ఆయన లేకపోతే నేను ఉండలేను అని పాప శివుడి దగ్గరే కూర్చుని అన్నం తినకుండా నీరసపడిపోయింది. ఈ భార్యని తొందరపడి వదిలేశానన్నాడు కానీ వదిలేళ్ళలేక వీడు బయట కూర్చుని ఏడవడం మొదలెట్టాడు. క్షణికోద్రేకంలో వదిలేశానన్నాడు, ఇప్పుడు తీసుకెళ్ళలేడు. అందుకని తొందరపడి ఏం చేస్తారు మీరు, గట్టో తనకండి. శివుడి మీద ఒట్టు వదిలేశానన్నారనుకోండి, అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకెళ్ళలేక ఆవిడ వదలలేక ఏడవాలి. ఆ ఉట్నే అంటాం కానీ మేము అలా పట్టించుకోము, చాలామంది అంటారు అది వేరే విషయం. కానీ ఆ వాళ్ళు శివభక్తులు, శివుడి మీద ఒట్టు నువ్వు రావద్దన్నాడుగా, అందుకని ఆవిడ రాదు. ఈయన ఇంటికి వెళ్ళక బయట కూర్చున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు, ఈవిడ ఏడుస్తుంది. నేరసంతో ఇద్దరు సొమ్మశీలి పడిపోయారు. శివలింగం దగ్గరేమో ఆవిడ పడింది, బయట ఆయన పడ్డాడు. అర్ధరాత్రి వేళ ఆ శివాలయం ధగధగలాడిపోయింది. లింగంలో నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒరి తిరునీల నక్క అన్నాడు. ఆయన వెంటనే పరిగెత్తుకొచ్చాడు. శివుని చూడగానే వణికిపోయి, పరమాత్మ మా ఆవిడ చేసిన అపచారానికి శిక్షించడానికి వచ్చావా, శిక్షించు, ఆ సోలంతో నన్ను ఆవిడ పడి చంపి, మేము చేసిన అపచారానికి మా ఆవిడ నీ మీద ఉమ్మినందుకు ఇదే మాకు శిక్ష అన్నట్ట. మీ ఆవిడ ఉమ్మినందుకు కాదురా, నీకు శిక్ష వెయ్యాలి. ఎందుకో తెలుసా, చూడు నా ఒళ్ళంతా అన్నట్ట. శివుడు ఒళ్ళంతా కందిపోయింది, ఏదో గొంగళీ పురుగు పాకితే శరీరం ఎలా ఉంటుంది చూసారా మీరు, ఇలా కందిపోతుందే అలా కందిపోయింది. ఏమిటి స్వామి నీ శరీరంలో ఇలా పొక్కిపోయింది, పొక్కులు వచ్చాయి ఏమిటంటే నా మీద సాలి పురుగు పడింది, అది విషపు సాలి పురుగు, అది పడినప్పుడు మీ ఆవిడ ఈ మెడ దగ్గర మాత్రం సాలి పురుగు పాకకుండా నోటితో ఊదింది, ఊదగానే సాలి పురుగు శివలింగంలో పక్కకి వెళ్ళిపోయింది. ఆవిడ ఎంగిలి వల్ల నా వీపు ప్రాంతంలో కొంత ప్రాంతం మాత్రం పొక్కలేదట. సాధారణంగా ఎక్కడైనా కుడితే ఏదైనా కుడితే వెంటనే ఏం చేస్తారు అని నాకుతారు, నోట్లో పెట్టుకుంటారు. ఈ ఉమ్ము వల్ల ఏమవుతుందో తెలుసా, లాలాజలం వల్ల ఆ ప్రాంతం కందిపోదు. మీ ఆవిడ నా శరీరంలో ఏదో వీపు దగ్గర ఈ కంఠం దగ్గర ఉన్న ప్రాంతం దగ్గర సాలిపురుగు ఉంటే ఊదింది, ఊదగానే సాలిపురుగు పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఆ ప్రాంతం పొక్కిపోలేదు. ఆవిడ ఎంగిలి పడిన చోట నాకు వైద్యం అయ్యింది, నువ్వేం చేసావు ఆవిడ తిట్టావు, దాంతో సాలిపురుగు నా ఒళ్ళంతా పాకింది, ఒళ్ళంతా కందిపోయింది, నీ వల్ల నా ఒళ్ళంతా కందిపోయింది అన్నట్టు శివుడు. ఎంత నాటకం ఆడాడు సరేనా, సాలిపురుగు పాకితే ఒళ్ళంతా కందింది, మీ ఆవిడ సాలిపురుగు పాకిన ప్రాంతం కాకుండా పాకని చోట నన్ను రక్షించింది, ఉఫ్ఫను ఊదగానే అక్కడ మాత్రం పాకలేదట. ఎక్కడ సాలిపురుగు పాకలేదో అక్కడ మాత్రం నా ఒళ్ళు బాగుంది, పాకిన చోట పాడైపోయింది. చూసావా, మీ ఆవిడ పూర్తిగా సాలిపురుగును తోసేసి ఉంటే నాకు ఎంత బాగుండేదో. మీ ఆవిడ ఎంగిరి వల్ల నేను బతికానను కానీ నన్ను క్షమించు స్వామి, మా ఆవిడ ఇంత భక్తురాలేదు అనుకోలేదు అన్నట్ట. ఒరి పిచ్చివాడ, ఏ చేమో దోమ వస్తే ఉఫ్ అంటారు, అంటే చేమో దోమ పోతాయి, అది ఎంగిలి ఎలా అవుతుంది, అది నాకు ఇష్టం, మీ ఎంగిలే నాకు అభిషేకం, భక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి. శివుడికి ఎంగిలి మంగళాలు లేవు, భక్తి కావాలి. కావాలని ఎంగిలి చేయట్లేదు కావిడ, కావాలని ఇలాంటి రేపటి నుంచి ఎంగిలి వేయకండి, మళ్ళీ ఇదేదో బాగుందనుకుని ఉమ్మకండి. అక్కడ సారి పురుగు కోసం ఆవిడ పని చేసిందని గ్రహించండి. ఏ చేమన్నా పాకితే ఉప్పును ఉత్తే ఆ చేమ వెళ్ళిపోతే ఆయనకి ఇష్టమేట, నాకు భక్తి కావాలి, మడి ఆచారం కాదు అనగానే వెంటనే మా ఆవిడని తిరిగి ఆ విడాకు వెనక్కి లాక్కుని రావక్ 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 అంటాను విడాకు పోయి అని దగ్గరికి తీసుకున్నట్ట. ఈరోజు నుంచి ఐకమత్యంతో శివపూజ చెయ్యండి. శివుడికి అత్యంత నిష్ట కంటే భక్తి ముఖ్యం. రోజు ఇంట్లో శివలింగం పెట్టుకోండి, మీకు తోచిన రీతిలో నీళ్లు పోయండి, మీకు తోచింది నైవేద్యం పెట్టండి, మీరు ఏం తింటేది పెట్టండి, అది ఏదైనా పర్వాలేదు, ఆఖరికి మీరు కళ్ళు తాగితే అదే నాకు నైవేద్యం పెట్టేయండి, ఇది నాకు ఇష్టం అని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఐకవత్యంతో శివుణ్ణి పూజిస్తూ బతకడం మొదలెట్టారు. ఇంత బతికినా మేము బ్రాహ్మణులం కొంచెం గొప్పవాళ్ళమని కొద్ది రవ్వంత ఆచారం ఎక్కువ ఉండాలని చేదస్థం కపోలా ఇంత శివుడు చెప్పినా, అందుకని చేదస్థంగానే ఉన్నారు వీళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి అలా మడి ఆచారంతో పెరిగారు కాబట్టి అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి పెరిగిన వాతావరణం ఆ నియమంతో ఉండేవారు. ఇలా ఉండగా ఊరికి తిరుజ్ఞాన సంబంధాలను ఒక ఆయన వచ్చాడు. పూర్వం ఒక అర్చకుడు ఉన్నాడు, ఆయనకు ఒక్కే భార్య ఉన్నది, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని పెంచుతూ ఉంటే అర్చన చేయటం కొంచెం కష్టంగా ఉంది. అర్చనకు కావలసిన పువ్వులు భార్య తెచ్చేది, పాలు మొదలైన అభిషేక ద్రవ్యం తెచ్చేది, భర్తగారేమో ఆలయం అంతా తుడిచేవాడు, అభిషేకం చేసేవాడు, పనివాళ్ళు లేరు, ఒక్క రూపాయి వచ్చేది కదా గుడికి ఆదాయం. అందరూ గుళ్ళోకి వచ్చిన రూపాయి ఎక్కడేస్తారు, తినిపోయేవాళ్ళు కానీ ఆ రోజుల్లో డబ్బులు లేవు, అందుకని భార్యాభర్తలిద్దరూ శివుడికి కావలసిన చాకరీ చేసేవారు. ఈ చాకరీ వల్ల పిల్లవాడిని పెంచడం కష్టమైపోయేది. పిల్లవాడికి ఏడాది ఉండగా ఇంకా తల్లిపాలు తాగుతుండగా గుళ్ళు అమ్మవారి విగ్రహం దగ్గర, శివుడి పక్కన అమ్మవారు ఉంటుంది కదా, ఆ విగ్రహం దగ్గర కూర్చోబెట్టి, మరే మీ నాన్నేమో బయటికి వెళ్ళాడు, పత్రి మొదలైనవి తెస్తున్నాడు, నేను కూడా కావలసిన సామగ్రి తెస్తాను, ఒక 5 నిమిషాలు గుళ్ళు ఆడుకో అని చంటాడికి చెప్పేది ఏడాది పిల్లాడికి ఏమర్థం అవుతుంది చెప్పి ఈవిడ బయటికి వెళ్ళింది. ఇంతలో పిల్లాడికి ఆకలేసింది, పాహల్ బాల బాల అని ఏడవడం మొదలెట్టాడు. ఒకటే బాలో 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 అని ఏడుస్తున్నాడు. తల్లి ఎక్కడో పనిలో ఉంది, తండ్రి చోట ఉన్నాడు, వీళ్ళిద్దరూ శివాలయానికి కావలసిన పని మీదే తిరుగుతున్నారు. పిల్లాడికి ఆకలేసింది. ఎంతలో పిల్లాడికి శ్వాస వచ్చి చచ్చిపోయే స్థితి వచ్చిందిట. అమ్మవారి విగ్రహం చేసి చూసి బాల బాల అని విగ్రహం దగ్గరికి వెళ్ళాడట, అంటే పాలు పాలని, పాల శబ్దం బాల అయ్యిందనమాట. ఎంతలో అమ్మవారు ఆ విగ్రహంలోంచి బయటకు వచ్చి ఈ పిల్లవాడికి చందుబాలు ఇచ్చింది. అమ్మవారి పాలు తాగేశాడు వాడు. ఇంతలో ఈ అర్చక స్వామి లోపలికి వచ్చాడు. పిల్లవాడి పెదవులేమో పాలతో నిండి ఉన్నాయి, భార్య లేదు, ఎవరో పోసేశారు, దిక్కుమాలిన పాలేవో అనుకున్నట్ట. అనుకుని చంటి పిల్లాడి దగ్గరికి వచ్చి ఎవరి పాలు పెడితే వాడు పాలు తాగేస్తాం ఏమిటో అన్నాడు. ఏమంటే ఏడాది పిల్లాడు ఏమన్నా చెప్పగలడు అసలు, ఎవరి పాలు పెడితే వాళ్ళ పాలు తాగలేదు, ఈ అమ్మ ఇచ్చింది పాలు అన్నట్టు వాడు. ఏడాది పిల్లాడికి అసలు నోట మాటలు వస్తాయా? ఆ కుర్రాడికి నోట మాట రావడం కాదు, స్పష్టంగా అంత స్పష్టముగా నాకు ఈ అమ్మ ఇచ్చింది పాలు అనగానే నిజమా అన్నాడు. అవునని వెంటనే వాడు ఒక అద్భుతమైన 10 పద్యాలు రాశాట. అప్పుడు అమ్మవారు నా పాలు తాగాడు, వాడికి సంగీతం సాహిత్యం వచ్చాయి, ఈ రోజు నుంచి వీడు తిరుజ్ఞాన సంబంధార్ అని పిలవబడతాడు అన్నాడు. ఆయన కూడా నాయనారుల్లో ఒకడు. ఆయన ఈ ఊరు వచ్చాడు, ఏది, ఈ తిరునీల నక్కనాయనారి దగ్గరికి. అమ్మ బాబోయ్, సాక్షాత్తు పార్వతీదేవి పాలు తాగిన మహానుభావుడు, ఏడాది వయస్సులోనే పాలు తాగిన వాడు, 3 ఏళ్ల వయస్సుకే శివపార్వతుల మీద కవిత్వం చెప్పిన వాడు వచ్చాట, పైగా ఆయన సన్యాసి అని. ఆయన దగ్గరికి ఈ దంపతులు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి మా ఇంటికి ఆతిథ్యానికి రమ్మన్నారు. నీ గురించి విన్నాను, మీ ఆవిడ సాలిపురుగుని కూడా పక్కకి తోలి శివుడికి ఒళ్ళంతా కందిపోతే రక్షణ కలిగించేదిట, నువ్వు మీ ఆవిడ తిట్టడం వల్ల సాలిపురుగు మిగతా శరీరం అంతా పాకిందిట, ఆవిడ శివుడి శరీరం మీద ఎక్కడ సాలిపురుగు లేకుండా చేసిందో అక్కడ మాత్రమే శివుడికి బాగుందని, మిగతా శరీరం అంతా సాలిపురుగు పాకడం వల్ల కందిందని కూడా విన్నాను, శివుడి ద్వారా చాలా తెలిసాయి. మీరు సామాన్యుల శివ సాక్షాత్కారం పొందినవారు, మీ ఇంటికి వస్తాను, కానీ ఈతడికి ఆతిథ్యం ఇస్తేనే మీ ఇంటికి వస్తానన్నాడు తిరుజ్ఞాన సంబంధారు. ఎవరికండి అన్నారు వాళ్ళు. అప్పుడైనా తన పక్కన ఉన్నవాడికే చూపించాడు. ఆయన పక్కన యజపానారుడు అని ఒకడున్నాడు, అంటే ఈయనకి రథం నడపడం మొదలైన డ్రైవింగ్ పని చేయడం ఈయనకి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. అతడు చాలా తక్కువ జాతివాడు, ఆ రోజుల్లో అందరూ హీనంగా చూసే ఒక జాతివాడు. వాడు వాడి భార్యతో వచ్చారట. ఓ 25-30 ఏళ్ల వయస్సు ఉండే ఈ కుర్రాడు, కుర్రాడి భార్య కేసి చెయ్యి చూపించి, వీళ్ళిద్దరికీ అన్నం పెట్టాకే నేను వచ్చి ఇంట్లో అన్నం తింటానన్నాడు. ఇప్పుడు ఇతనికి సంకటం వచ్చింది, ఎందుకంటే వీళ్ళు వండిన తర్వాత ముందు ఈ సన్యాసికి పెట్టి శివుడికి నైవేద్యం పెట్టాక ఈయనకి పెట్టి వాళ్ళు తిన్నాక కానీ ఈ డ్రైవర్లకి వాళ్ళకి అన్నం పెట్టరు, ఈయనేమో ముందు వాడికి అన్నం పెట్టంటాడు. ఎంత భక్తులైతే మాత్రం మరి మడి ఆచారం కదండి అనుకున్నాడు ఈయన. ఓ పక్కనేమో చెప్పింది తిరుజ్ఞాన సంబంధనారు. ఇటువంటి పరీక్షలు చాలా వస్తాయండి మనకి. మా లింగయ్య గారు నేను అయితే ఇదిగో ముందు మా వాళ్ళకి పెడితే మేము తింటాం అంటాం, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చేదస్తాం గాను, అది ఎలా కుదురుతుందండి, గురువు గారికి పెట్టుకుంటే ఎలా పెడతామండి అంటారు కొంతమంది. ఇలా జరుగుతాయి మొన్న ఆ యాత్రలో కూడా ఇదే గొడవ మాకు. ఈ జ్ఞానం వాళ్ళకు ఉండాలి. తిరుజ్ఞాన సంబంధనారు నా రథం నడిపే డ్రైవర్కి వాళ్ళ ఆవిడికి అన్నం పెడితే కానీ నాకు పెట్టద్దు అన్నాడు. ఈయనకేమో శివుడికి నైవేద్యం పెట్టి ఆయనకి పెట్టి తాము తిన్నాక పెట్టాలని కోరిక. సరే గురువుగారిని గదిలో కూర్చోబెట్టి భార్యని పిలిచి ముందు వీళ్ళకి పెట్టాలట. ఆ యజ్ఞశాల పక్కనే ఏది యజ్ఞాని కోసం ఒక శాల ఉంది, యజ్ఞశాల పక్కన గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అందులోకి వెళ్ళి పంపించు, వాళ్ళు అక్కడ కూర్చుంటారులే. శివుడికి నైవేద్యం పెట్టాక మా స్వామికి పెట్టాక ఆయనకి ఏం తెలుస్తుందో, వాడికి పెట్టామో లేదో, ముందు ఆయనకి పెట్టాక అప్పుడు వీడికి పెడదాం అన్నాడు. అని అనగానే భార్య ఏం చేసింది, ఏమంటే స్వామి చెప్పాడు కదా ముందు వీళ్ళకి పెట్టాలేమో అంటే నువ్వు అన్నీ అలాగంటావు, నీకు తెలియదు చేదస్తాం అన్నాడు. ఏమో ఆ విడిదిలోకి మీరే తీసుకెళ్ళండి అంది. మళ్ళీ నేను తీసుకెళ్తే గురువుగారికి తెలిస్తే బాధపడతారని కానీ అన్నీ మా ఆవిడికి చేదస్థ ప్రక్షణాలండి బాబు అనుకుని, ఒరే రండిరా యజ్ఞశాల పక్కన ఒక గది ఉంది ఆ గది మీకు ఇస్తున్నాను అందులో ఉండండి, ఈ రథం నడిపే ఆయన్ని ఆయన భార్యని తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ యజ్ఞశాల పక్క నుంచి గెస్ట్ హౌస్లోకి వెడుతున్నారు. ఇంతలో ఈ రథం నడిపే డ్రైవర్ గారు, మన తిరు సంబంధనారు తిరుజ్ఞాన సంబంధనారు డ్రైవర్ గారు, ఇదా యజ్ఞశాల అని ఇలా చూశాడు. చూడడంతో అతని కళ్ళల్లోంచి అగ్ని వచ్చింది, ఆ యజ్ఞశాలలో భగ్గును వంట వచ్చింది, యజ్ఞగుండంలో వంట వచ్చేసింది. వీడికి మతిపోయింది, ఎందుకని యజ్ఞగుండంలో ఒక్క కట్టె లేదు, అగ్గి పెట్టలేదు, అందులోంచి యజ్ఞం వంట లేవడం మొదలెట్టింది. ఒక్క క్షణం ఇతనికి అర్థమైపోయింది, రోజు గురువుగారికి తిరుజ్ఞాన సంబంధనారికి అతను సేవ చేస్తున్నాడు, ఈ భార్యాభర్తలిద్దరూ గురుసేవ చేయటం వల్ల వీళ్ళ కంటి చూపుతో యజ్ఞంలో కట్టెలు లేకపోయినా మంట వచ్చింది, ఇంత గొప్పవాళ్ళు కాబట్టే గురువుగారు వీళ్ళకి అన్నం పెట్టమన్నాడని అర్థమైపోయి, నాయనా నన్ను క్షమించు, నేనేదో మడి ఆచారం అనుకున్నాను తప్ప ఇంత నీలో శక్తి ఉందని గ్రహించలేకపోయాను, గురువులు ఏం చెబితే చేయాలని అర్థమైపోయింది, ఈ క్షణం నుంచి మీకు ముందు అన్నం పెట్టాక గురువుగారికి పెడతానని వెంటనే నైవేద్యం వండి శివుడికి నైవేద్యం పెట్టి వాళ్ళకి పెట్టిన తర్వాత గురువుగారికి పెట్టి అప్పుడు తిన్నట్ట. ఇలా ఎన్నో మహిమలు పొందిన తిరునీల నక్కనాయరు తన చరిత్రలో రాసుకున్నాడు, నేను అనుభవంతో తెలుసుకున్నాను భగవంతునికి భక్తి కావాలి, ఆ భక్తి కలిగిన ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, వాడు డ్రైవరా లేకపోతే సామాన్యుడా ఆ కులస్థుడా ఈ కులస్థుడా అనుకోవద్దు, కులముతో సంబంధం లేదు, భగవద్భక్తులంతా పరమాత్మ స్వరూపాలే, ఈ భౌతిక శరీరానికి విలువ ఇవ్వక భక్తులకి విలువిచ్చి తరించండి అని రాశాడు. ఈ విధంగా తిరునీల నక్కనాయనారు కూడా చాలా గొప్ప భక్తుడై ఎంతో సందేశం ఇచ్చాడు. ఆ సందేశం కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తాను ఎప్పటి నుంచి ఇంటికి వస్తే భక్తులకు కాకుండా బయట వాళ్ళకి పెడదామా, అది నాడు ముందు భక్తులకు పెట్టండి. గురువుగారు చెప్పారంటే ఎవడైతే వాడికి పెట్టాడమే, మీరు తిన్నాకే పక్క వాళ్ళకి పెడతామని అనొద్దు. గురువుగారు ఒకవేళ ఇదిగో ఆ వెంగళరెడ్డికి అన్నం పెట్టండి అనగానే రెడ్డి గారికి తర్వాత పెడతామండి మీకు పెడతాం అనకండి, నేను చెప్పాను అంతే ముందు వెంగళరెడ్డికి తిన్నాకే నేను తింటాను, ఎందుకని భక్తుడు కనుక వాడు. అలా నేను ఎవరికైనా చెబితే చేయాల్సిందే, భక్తుల కంటే మనకి భగవంతుడు వేరే కాదని చెప్పేశారు. భక్తులకి భగవంతునికి అభేదతత్వమును తెలియచేసే చరిత్రయే నాయనార్ల చరిత్ర. రేపు మరొక నాయనారు గారి చరిత్రతో ఆఖరి రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అయితే అదృష్టం ఇప్పటి వరకు మీ జీవితంలో చాలా బాగా గడిచినవి ఏమైనా ఉంటే ఈ పురాణం విన్న గంటలేట. ఇక్కడే మీకు విషయం చెప్పాలి, పూర్వం ఒకప్పుడు దుర్వాస మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. దుర్వాసుడు కొంటిగా నీ వయస్సు ఎంత అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నా వయసు 3 ఏళ్ళు అండి అన్నాడు. ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి, నీ వయస్సు ఎంత అంటే 3 ఏళ్ళు అన్నాడు. పోనీ మనం అంటే చమత్కారంగా 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు 21 అని చెప్పడానికి 3 ఏళ్ళు 21 కూడా కదా, 70 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. 70 ఏళ్ల వయస్సు వాడివి కదా, నీ వయస్సు ఎంత అంటే 3 ఏళ్ళు అంటున్నావు ఏమిటంటే నా 70 ఏళ్ల వయస్సులో నేను పురాణమును 3 సంవత్సరాలు విడవకుండా విన్నాను, అందువల్ల అది మాత్రమే నాకు ఆయువు, మిగతా అది వేస్ట్ అన్నట్ట. ఈ 70 ఏళ్లలో 2 గంటలు పురాణం జరుగుతుంది కదా సాయంత్రం పూట, అలా 2 గంటలు లెక్కేశాడనమాట. 1/11/2021 ఈరోజు సాయంత్రం 6:08 పురాణం విన్నాను కాబట్టి 2 అవర్స్, అలా 2 గంటలు లెక్కేస్తే అది 3 సంవత్సరాల కాలం అయ్యిందిట. ఈ 70 ఏళ్లలో ఆయన పురాణం విన్న గంటలన్నీ కలిపితే ఒక 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళే నేను బతికినట్టు, మిగతాదంతా వేస్ట్. తినడానికి, మలమూత్రాలకి, స్నానాలకి, సొల్లు కబుర్లకి, డబ్బు సంపాదనకి వాడిన కాలం అంతా అది వ్యర్థం, అది ఆయువు కింద లెక్క కాదు. కాబట్టి నువ్వు ఎంతకాలం బతికావంటే నాకు 80 ఇయర్స్, షష్టి పూర్తయింది, మొదనష్టి పూర్తయింది, ముష్టి పూర్తయింది అనకండి, ఇవన్నీ వేస్ట్ పూర్తులు. కేవలం మనం పురాణం విన్న ఈ కాలం మాత్రమే మన ఆయువు. అలాంటి ఆయువులో రేపు కూడా ఒక అద్భుతమైన మరొక కొంత ఆయువు 2 గంటల కాలం రాబోతున్నది. రేపు నత్కీర చరిత్ర, నత్కీరుడనే ఒక మహానుభావుడి చరిత్ర, అద్భుతమైన కథ అది, విని తీరాలి. కాళహస్తీశ్వర భక్తుడు ఆయన, ఆయన చరిత్రతో ఈ విడత సప్తాహం పూర్తవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.